सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। నూట ఐదవ పేజీ నాలుగవ అనువాకం. మనోబ్రహ్మేతి వ్యజానాత్ మనసో హేవ ఖల్విమానీ భూతాని జాయంతే మనసా జాతాని జీవంతి మనః ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తగుం హోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తప్త్వాం. భృగు తన తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆత్మవిచారణ చేస్తున్నాడు. ఆ విచారణనే ఇక్కడ తపస్సు అని చెప్తోంది ఉపనిషత్తు. తపసా బ్రహ్మవి జిజ్ఞాసస్వ, ఈ తపస్సు అనే పదాన్ని మనం మామూలు అర్థంలో తీసుకోకూడదు. తపస్సు అంటే శరీర పీడనం తపస్సు. ధ్యానం చేసి సమాధిలోకి వెళ్ళడం తపస్సు అనుకుంటారు. కానీ ఇక్కడ తపస్సు అంటే ఏమిటి? చింతన చేయాలి, అంతః పరీక్ష చింతన. తాను తెలుసుకున్న విషయాన్ని తిరిగి తిరిగి యుక్తి అనుభవ శాస్త్ర ప్రమాణం ద్వారా విచారణ చేయాలి. శాస్త్ర యుక్తి అనుభవ, శాస్త్రం చెప్పిన దానికి మన అనుభవానికి ఒక టాలీ కావాలి, సరిపోవాలి. అది చేసేటప్పుడు కూడా యుక్తియుక్తంగా ఉండాలి. యుక్తిగా అంటే ఏమిటి? లాజిక్ అంటారు. నువ్వు మాట్లాడేదంతా ఇల్లాజికల్ అంటారు, చూసారా? అది ఎంత సరిపడదన్నారు. అలా కాకుండా శాస్త్రానికి యుక్తికి సరిపోవాలి, యుక్తికి అనుభవానికి సరిపోవాలి, మూడింటికి సరిపోవాలి మనకు నేర్చుకున్న జ్ఞానం. మనకు అర్థమైన విషయం ఈ మూడింటికి సరితూగాలి, దాన్ని తపస్సు అన్నారు ఇక్కడ. కనుక ఆ తపస్సు చేసేటప్పుడు భృగు ఏం తెలుసుకున్నాడు అంటే, అన్నమయం బ్రహ్మ అని తెలుసుకున్నాడు. అన్నం బ్రహ్మ, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. అన్నం అంటే సమష్టి అన్నం, సమష్టి అన్నం. ఈ యొక్క శరీరానికి, వెష్టి అన్న శరీరానికి, అన్నమయ కోశానికి కారణం. కనుక ఈ జీవరాశులన్నీ రావడానికి కారణం, ఈ శరీరాలన్నీ పుట్టడం కారణం ఆ అన్నం బ్రహ్మే కదా అని అనుకున్నాడు. పృథివీ నుంచి కదా అన్నం వస్తుంది, కనుక అక్కడ అన్నం అంటే పృథివీ అని తెలుసుకున్నాం. మళ్ళీ తర్వాత తెలుసుకొని, ఇది అన్నం బ్రహ్మ కాదు, ఎందుకంటే అన్నం సవికారం మారుతూ ఉంటుంది. కనుక అన్నానికి పృథివీకి కారణమైనటువంటిది మరొకటేదో ఉన్నది అని చెప్పి వాడు నాన్నగారు నువ్వునైనా తపస్సు చెయ్యి మళ్ళీ అన్నట్టే మళ్ళీ ఆలోచన చేయగా ప్రాణం బ్రహ్మ అని అనుకున్నాడు. ఆ ధ్యానం చేసేటప్పుడు విచారణ చేసేటప్పుడు శరీరం కంటే కొంచెం స్థూలం కంటే సూక్ష్మానికి వెళ్ళాడు. ప్రాణం సూక్ష్మమైనటువంటిది, ఈ సమష్టి ప్రాణమే ఈ ప్రాణులందరికీ కారణం. మనలో ప్రాణం ఉంది కదా గాలి, ఇప్పుడు పృథివీ నుంచి వాయువుకి వెళ్ళాడు చూడండి. పృథివీ అనేది స్థూలం, ఆ స్థూలాన్నించి వాయువు అనేటువంటి ప్రాణం, సమష్టి వాయువు సమష్టి ప్రాణ. ఆ వాయువు అనేటువంటిది సూక్ష్మమైనది, స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాడు తెలుసుకోవడానికి. సూక్ష్మంలోకి వెళ్ళాడు అంటే ఏమిటి, సూక్ష్మ విషయాన్ని గ్రహిస్తున్నాడు. ఈ సమస్తమైనటువంటి వాయువు సమష్టి ప్రాణమే మన ప్రాణానికి కారణం, అందుకే మనల్ని ప్రాణులు అన్నారు. కనుక ఈ ప్రాణులందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అంటే సమష్టి ప్రాణంలో నుంచి వచ్చారు, కనుక ప్రాణం బ్రహ్మ అని అనుకున్నాడు. తర్వాత మళ్ళీ ఆలోచిస్తే తండ్రి గారిని అడిగితే నాయన కాదు మళ్ళీ తపస్సు చెయ్యి అన్నారు. ప్రాణం బ్రహ్మ ఎందుకు కాదు అంటే ప్రాణం అనేటువంటిది సవికారం, బ్రహ్మ నిర్వికారం. ప్రాణం మారుతూ ఉంటుంది, దానికి జనన మరణాలు ఉన్నాయి. బ్రహ్మకి జనన మరణాలు లేవు కనుక ప్రాణం బ్రహ్మ కావడానికి వీల్లేదు. కనుక మరి ఏదై ఉంటుంది బ్రహ్మం అని చెప్పి మరలా విచారణ చేయగా తపస్సు చేయగా ప్రాణానికంటే సూక్ష్మమైనటువంటి మనస్సే కదా ఈ సృష్టి అంతటికీ కారణం. మనోమూలం ఇదం జగత్, ఈ జగత్తుకు మూలం మనస్సే కదండి. అందుకని మనో బ్రహ్మ ఇది వ్యజానాత్, మనస్సే బ్రహ్మ ఇది అని వ్యజానాత్ అనుకున్నాడు, తెలుసుకున్నాడు అనకూడదు ఇక్కడ, అనుకున్నాడు. అతని యొక్క భ్రాంతి అది. కనుక వ్యజానాత్ అంటే తెలుసుకున్నాడని చెప్పినప్పటికీ కూడా భావించాడు అని చెప్పాలి ఇక్కడ మనం. సరి అయిన జ్ఞానం కాదు కనుక అది భావించాడు, తన భావనే కానీ అది సరి అయినది కాదు కదా, వ్యజానాత్ అని భావించాడు. ఎందుకని మనస్సాహి ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే, మనస్సు వల్లనే కదా ఈ భూతరాశులన్నీ కూడా జీవరాశులన్నీ పుడుతున్నాయి అన్నారు. కోరికే కదండి కారణం, మనసులో పుట్టే కోరికే కదా ఈ జీవరాశులన్నిటికీ కారణం. కనుక మనస్సు వల్లనే పుడుతున్నారు. కనుక తండ్రి ఏం చెప్పాడు, ఎతోవా ఇమాని భూతాని జాయంతే అన్నాడు. ఏ దేని నుంచైతే జీవరాశులన్నీ పుడుతున్నాయో అదే బ్రహ్మమని తెలుసుకో, దేని వలననైతే జీవరాశులన్నీ నిలిచి ఉన్నాయో ఏన జాతాని జీవంతి అదే బ్రహ్మమని తెలుసుకో, యత్ ప్రయంతి అభిసంవిశంతి ఏదైతే మళ్ళీ మనసులోకి కలిసిపోతుందో అది బ్రహ్మం అని తెలుసుకో అన్నాడు. ఇతను మనస్సే బ్రహ్మం అనుకుంటున్నాడు భృగు. మనస్సు వల్లనే జీవరాశులు పుడుతున్నాయి, మనస్సు వల్లనే జీవిస్తున్నారు, మనసులోకే అందరూ కలిసిపోతున్నారు అని అనుకుంటున్నాడు. మళ్ళీ మనసు వికారం కదా, మారుతూ ఉంది, అన్నిటికంటే వికారమైనటువంటిది మార్పు చెందేటటువంటిది మనసు. కనుక బ్రహ్మం మార్పు చెందడు కనుక మనస్సు బ్రహ్మం కావడానికి వీల్లేదు. మరి ఏదై ఉంటుంది బ్రహ్మం అని చెప్పి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. పితరం ఉపససార అధీహి భగవో బ్రహ్మేతి, నాన్నగారు నాకు బ్రహ్మాన్ని గురించి చెప్పండి, మనస్సు బ్రహ్మం అనుకుంటున్నాను అంటే కాదు నాయన మళ్ళీ తపస్సు చెయ్యి అన్నారు. మళ్ళీ వెళ్ళాడు తపస్సు చేయడానికి. ఏం చేశాడు, మళ్ళీ ఇంకొక కోశాన్ని, ఇప్పుడు అన్నమయ్య కోశాన్ని అనుకొని అన్నం బ్రహ్మ అనుకున్నాడు, ఇప్పుడు అన్నమయ్య కోశం దాటాడు, ప్రాణమయం అనుకున్నాడు ప్రాణమయ కోశాన్ని దాటాడు, మనోమయ కోశం అనుకున్నాడు మనోమయాన్ని దాటాడు, ఇంకొక కోశం ఉంది విజ్ఞానమయ కోశ. కనుక విజ్ఞానం చదువుతాం ఇప్పుడు. ఐదవ అనువాకం 106వ పేజీ.
విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్. విజ్ఞానాధ్యేవ ఖల్విమానీ. విజ్ఞానాధ్యేవ ఖల్విమాన్ భూతాని జాయంతే. విజ్ఞానేన జాతాని జీవంతి. విజ్ఞానం ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార. అధీహి భగవో బ్రహ్మేతి. తగుం హోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపో బ్రహ్మేతి సతపోతప్యత. సతపస్తప్త్వా.
అక్కడ తప్యతే అనున్నది, తప్యత అని రాసుకోండి. తెలుగులో సతపోతప్యత ఉండాలి. విజ్ఞానం బ్రహ్మ ఇది వ్యజానాత్. నాలుగవసారి తపస్సు చేసేటప్పుడు విజ్ఞానం బ్రహ్మ అని అనుకున్నాడు. ఇక్కడ విజ్ఞానం అంటే హిరణ్య గర్భ అని అర్థం. సమష్టి విజ్ఞానం, మనకొచ్చేటటువంటి వృత్తి జ్ఞానం వ్యష్టి విజ్ఞానం. వ్యష్టి జ్ఞానానికి అందరి జ్ఞానాలకి కారణం విజ్ఞానం, హిరణ్య గర్భ. సమష్టి జ్ఞానం విజ్ఞానం అంటాం. కనుక విజ్ఞానం హిరణ్య గర్భ అంటే బ్రహ్మాజీ, బ్రహ్మదేవుడు. ఆయనే కదా సృష్టికి కారణం, బ్రహ్మదేవుడే కదా సృష్టికి కారణం. కనుక ఆయనే బ్రహ్మ అనుకున్నాడు, అందుకని ఆయన పేరు కూడా బ్రహ్మ. బ్రహ్మ అని పేరు ఆయనకి. బ్రహ్మన్కి బ్రహ్మ, నాలుగు తలలు ఉన్నటువంటి వారికేమో చతుర్ముఖ బ్రహ్మ దీర్ఘం. నిర్గుణ బ్రహ్మానికేమో హ్రస్వం బ్రహ్మ ఉంటుంది. కనుక ఇక్కడ విజ్ఞానం బ్రహ్మ అని అనుకున్నాడు, హిరణ్య గర్భయే బ్రహ్మమని అనుకున్నాడు. ఎందుకు ఆయనకి హిరణ్య గర్భుడని పేరు అంటే శాస్త్రం చెప్తుంది, సర్వజ్ఞత్వ గర్భే అంతః యస్య సః. హిరణ్యం అంటే బంగారం. బంగారం ఎలా మెరుస్తూ ఉంటుందో, ప్రకాశవంతంగా ఉంటుందో, అదేవిధంగా జ్ఞాన ప్రకాశం ఎవరి ఎందైతే ఉంటుందో, గర్భ అంటే అంతః ఎవరి ఎందైతే ఉంటుందో. బ్రహ్మదేవుడికి అంతా తెలుసు కదండి, సర్వజ్ఞుడు కదా బ్రహ్మదేవుడు, తెలిసే కదా సృష్టి చేశాడు. వాళ్ళ నాన్నగారు అడిగారు, నాయన బ్రహ్మదేవుడా నువ్వు సృష్టి చెయ్యి, నీకు ఇచ్చిన శక్తి అంతా కూడా నేను రెస్ట్ తీసుకుంటాను అన్నాడు పరమేశ్వరుడు. నువ్వే సృష్టి చేయి అంటే అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు అందరినీ. బ్రహ్మా దేవానాం ప్రథమ సంభభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్త. ముండకోపనిషత్తులో చూసాం మనం. కనుక ఆ బ్రహ్మదేవుడు సృష్టి కారణం అని అనుకున్నాడు హిరణ్య గర్భుడు. సమష్టి బుద్ధి అని పేరు ఆయనకే, సమష్టి బుద్ధి. హిరణ్యం అంటే సర్వజ్ఞత్వం, ఆర్ సర్వజ్ఞత్వం గర్భే అంతః యస్య సహా, ఎవరి ఎందైతే సర్వజ్ఞత్వం, అన్నీ తెలుసు అనే జ్ఞానం కలిగి ఉన్నాడో, అన్నీ తెలిసి ఉండడం అనే జ్ఞానం కలిగి ఉన్నాడో ఆయన హిరణ్య గర్భుడు. ఎందుకంటే అన్నీ రాగి ఇత్తడి ఇవన్నీ కూడా ఈరోజు తోమితే రేపు నల్లబడిపోతాయి, రేపు దాకా ఎందుకంటే సాయంత్రానికే నల్లబడిపోతాయి. బంగారం బంగారం నల్లబడదు, దానికి చిలుము పట్టదు. నల్లబడదంటే ఏమిటి, సంవత్సరాలు అయిన తర్వాత కొంచెం నల్లబడుతుంది, మురికి పడుతుంది, కానీ స్వతహాగా చిలుము పట్టదు. ఎప్పుడు కాంతిగానే ఉంటుంది. జ్ఞానం కూడా అంతే, ఎప్పుడు కాంతిగానే ఉంటుంది, దానికి చిలుము పట్టడం ఉండదు. 4+4=8 ఎప్పుడైనా పోతుందండి ఆ జ్ఞానం. 10+10=20 అనే జ్ఞానం ఎప్పుడైనా మర్చిపోతారా మీరు? మీ అబ్బాయిని అడుగుతారా, మరే 10 అంటే 10 ఎంతరా అని అడుగుతారు? అడగం కదా. పెద్ద పెద్ద లెక్కలు తెలియకపోవచ్చు, చిన్నవి తెలుసు కదా, మినిమం నాలెడ్జ్. అదేవిధంగా జ్ఞానం అనేటువంటిది హిరణ్యంతో పోల్చారు కనుక సమష్టి విజ్ఞానం కనుక ఆయన విజ్ఞానం బ్రహ్మ ఇది విజానాత్. ఎందుకని అనుకున్నాడు, విజ్ఞానాత్ ఏవ హి కల్భిమాని భూతాని జాయంతి. అదే డైలాగ్ అక్కడ, అన్నం ప్రాణం మన వచ్చింది, ఇక్కడ విజ్ఞానం వస్తుందంతే, అదే మాటలు అన్నీ. విజ్ఞానం వల్లనే కదా ఇమాని భూతాన్ని, ఇమాని అంటే ఈ జీవరాశులు జాయంతే పుడుతున్నాయి. అంతేకాదు విజ్ఞానేన జాతాని జీవంతి, ఆ హిరణ్య గర్భుడి నుంచి పుట్టినటువంటి సమష్టి బుద్ధి నుంచి పుట్టినటువంటి వాళ్ళందరూ ఆ బుద్ధి వలనే కదా జీవిస్తున్నారు. ఆవుకి ఏమిటి, ప్రతి జీవరాశికి బుద్ధి ఉన్నదండి. చీమ పంచదార డబ్బాలో ఎక్కడ పంచదార ఉందో కరెక్ట్గా కనుక్కుంటుందండి, మనం కనుక్కోలేము, చీమ కనుక్కుంటుంది. కరెక్ట్గా వెళుతుంది ట్రావెల్ చేసుకుంటూ, ఎక్కడి నుంచో వెళ్ళి 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 డబ్బాలో పడుతుంది. ఒకటి వెళ్ళింది అనుకుంటే అన్నీ వెళతాయి ఏమిటండి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం దానికి? దాని శరీరం ఎంత, బ్రెయిన్ ఎంత, అందులో బుద్ధి ఎంత? కనుక ఆ బుద్ధి ఎవరిది అంటే సమష్టి హిరణ్య గర్భుడి వివేక విజ్ఞానం ఇక్కడ దీనికి వచ్చింది. కనుక మనకున్నదంతా విజ్ఞానం మయం, ఆ విజ్ఞానం యొక్క వికారమే ఇక్కడ ఈ శరీరంలో ఉన్న విజ్ఞానం మయ కోశం. కొద్దో గొప్ప ఉంటుంది విజ్ఞానం అందరికీ కదా, కొంతమంది పనిచేస్తారు బుద్ధిని, కొంతమంది పనిచేయనివారు, అంతేగాని అందరికీ బుద్ధిని ఇచ్చాడు భగవంతుడు. కనుక ఆ జీవరాశులకు కూడా తగినంత బుద్ధి ఇచ్చాడు. చూడండి, గడ్డి పులక పోచ చూపిస్తే ఆవు దగ్గరికి వస్తుంది, ఇలా చూపిస్తే దగ్గరికి వస్తుంది, అదే కర్ర చూపిస్తే పారిపోతుంది. కర్రని గడ్డిపోస అనుకోదు ఎందుకనేది, ఎంత జ్ఞానం చూడండి దానికి. అది ఏ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుంది, నువ్వు గడ్డి ఏదో కర్ర ఏదో తెలుసుకోవాలి, నీకు క్లాస్ తీసుకుంటానని చెప్పి ఎవరన్నా బోధించారా? ఎవరు బోధించలేదే. కనుక ఆ సమష్టి విజ్ఞాన హిరణ్య గర్భుల్లో నుంచే ఆ జ్ఞానం మనకు వచ్చింది ఇక్కడ. కనుక ఇదేమంటాం, విజ్ఞానమయ కోశం అంటాం. కనుక ప్రతి జీవరాశుల్లో వాటి యొక్క విజ్ఞానాన్ని మనం చూడాలి. సమష్టి జ్ఞానమే ఇక్కడ ఉన్నది. కనుక వ్యష్టిలో కూడా ప్రతి జీవరాశిలో ఉన్న జ్ఞానం మనది కాదండి, అక్కడి నుంచి వచ్చింది. నేను చాలా తెలియగలవాడినండి అనుకుంటుంటాడు, ఎక్కడి నుంచి వచ్చింది నీకు తెలియగలదన, అక్కడి నుంచే కదా వచ్చింది. అందుకని అంతా బై గాడ్స్ గ్రేస్ అండి అంటూ ఉండాలి. ఎప్పుడు చెప్పాను కదా, దేవుడి దైవ అనుగ్రహం అంటూ ఉండాలి. ఇదంతా దైవ అనుగ్రహమే కదా. నాది నేను అనే భావన రాకూడదు, అంతా దైవ అనుగ్రహమే అనాలి. ఏది నీది కాదు, నాది నాది అనుకున్నది నీది కాదురా. కనుక ఏది నాది అని అనుకోవాకు అని. విజ్ఞానం ప్రయంతి అభిసంవిశంతి, మరలా విజ్ఞానంలోనే కలిసిపోతున్నాయి అన్నారు. నిద్రపోయేటప్పుడు ఈ విజ్ఞానం అంతా ఎక్కడికి పోతున్నది? ఆ విజ్ఞానంలో, సమష్టి విజ్ఞానంలో కలిసిపోతుంది. మెలకు రాగానే వ్యష్టి విజ్ఞానం, విజ్ఞానమయ కోశం బయలుదేరుతుంది. నిద్రపోగానే ఈ సమష్టి విజ్ఞానంలో కలిసిపోతుంది ఈ విజ్ఞానం. మళ్ళీ ఉదయం లేవంగానే ఏం చేస్తాం, ఆయన అనుగ్రహిస్తాడు, ఓకే అంటాడు, ప్రారంభం ఉంటే, లేకపోతే ఎనఫ్ రా అంటాడు. కనుక మరలా అందులోకి కలిసిపోతుంది అన్నారు. అందుకనే జ్ఞానశక్తి అన్నారు దీన్ని. నిన్నేమన్నారు, జ్ఞానశక్తి అన్నారు. మనోమయ కోశంలో ఉన్నది ఇచ్ఛాశక్తి. అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యాలి, ఇది వినాలి, అది వినాలి అని కోరుకోవడం, ఇవన్నీ మనసులో కదా వస్తాయి. ఇచ్ఛాశక్తి, ఈ ఇచ్ఛాశక్తి తర్వాత మరలా ఏమొస్తుంది అంటే క్రియాశక్తి అన, క్రియాశక్తి అన. ఇచ్ఛాశక్తి కోరిక ఉన్నదాన్ని ఏమవుతుంది, క్రియాశక్తిగా మారుతుంది. జ్ఞానశక్తి సరస్వతి అని, ఇచ్ఛాశక్తి లక్ష్మి అని, క్రియాశక్తి పార్వతి అని. కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి అన్నారు. జ్ఞాన ఇచ్ఛా క్రియ. కనుక క్రియాశక్తి ఎవరి పని అంటే ప్రాణమయ కోశం యొక్క పని. ప్రాణమయ కోశం రజోగుణం ద్వారా చేయబడింది. కనుక రజోగుణం ఉన్నప్పుడే కదండి క్రియ చేస్తాం. కనుక ఆ క్రియ చేయడం ప్రాణమయ కోశం. తర్వాత మనోమయ కోశం ఇచ్ఛాశక్తి. తర్వాత వచ్చేది జ్ఞానశక్తి సత్వగుణం. సో తమోగుణం లేదు. మనస్సు కూడా సత్వరజస్సుకు మధ్యలో ఉంటుంది. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ జ్ఞానశక్తి అంటే ముందు తెలుసుకుంటాడు ఏమేమి రిడక్షన్ సేల్ ఉన్నాయి సంక్రాంతికి అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాడు, కోరుకుంటాడు. ఇచ్ఛాశక్తి, నేను అది కొనుక్కుంటే బాగుండు, తక్కువ ప్రైస్లో వస్తుంది కదా, బంగారం ఎప్పుడెప్పుడు ప్రైస్ తగ్గుతుందా అని చూస్తుంటారు చాలామంది. ఎందుకంటే ప్రైస్ తగ్గినప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చు కదా, మళ్ళీ ప్రైస్ పెరిగినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని అమ్మేస్తారు. బిజినెస్ చేసేవాళ్ళంతా అదే కదండి చేస్తున్నారు. ఫస్ట్ జానాతి, తర్వాత ఇచ్చతి, కోరుకుంటాడు. మళ్ళీ దాన్ని పొందడం కోసం క్రియాశక్తి యతతే అన్నారు. ప్రయత్నం చేయాలి కదా, యతతే అన్నారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రాణ మనో విజ్ఞానమయ కోశాల్లో జరుగుతున్నాయి అనే విషయం మనకు ఈ దీనివల్ల తెలుస్తుంది. ఎలాగైతే ఈ విజ్ఞానం మూలంగా మనం బ్రహ్మను తెలుసుకోవాలి. విజ్ఞానం అనేటువంటిది ఒక సాధనం, వ్యక్తి బుద్ధి అనేటువంటిది ఒక సాధనం బ్రహ్మను తెలుసుకోవడానికి. ఎలా అంటే ధనం ఒక సాధనం కదా, ధనం ఒక సాధనం. దేనికి సాధనం, ధనం వల్ల ఒక వస్తువుని మనం పొందగలుగుతాం. ధనం వల్ల ఒక వస్తువును కొంటాం, ఒక వస్తువును పొందుతాం అనే జ్ఞానం ఉంది మనకు. ఇది ఒక సాధనం. ధనం అనేది ఒక వస్తువును పొందడానికి సాధనం. అదేవిధంగా విజ్ఞానం అనేటువంటిది కూడా ఒక సాధనం బ్రహ్మను తెలుసుకోవడానికి. కనుక ఈ విజ్ఞానం అనేది బ్రహ్మ కాదు, బ్రహ్మను తెలుసుకోవడానికి సాధనం. కనుక భృగువు తెలుసుకున్నది ఏమిటి ఇప్పుడు అంటే విజ్ఞానమయ కోశాన్ని తెలుసుకున్నాడు, బ్రహ్మం అనుకుంటున్నాడు. ఆ సమష్టి విజ్ఞానమే ఈ వ్యష్టి విజ్ఞానం వస్తున్నది, కనుక ఇదే బ్రహ్మమై ఉండాలి అన్నారు. జ్ఞానశక్తి వల్లనే కదండి ఈ సృష్టి అంతా జరుగుతోంది. జ్ఞానం లేకపోతే ఎలా జరుగుతుంది? కనుక సర్వజ్ఞుడి నుంచి వచ్చినటువంటిది ఆ హిరణ్య గర్భుడు సర్వజ్ఞుడు. ఆయన నుంచి మనందరం వచ్చాం గనక మరలా ఆయనలోనే కలిసిపోతాం గనక విజ్ఞానం బ్రహ్మ అన్నాడు. నాన్నగారు సరేనంటారా అన్నాడు. కాదు నాయన, తపస్సు చేయిపోయి అన్నాడు. మరలా తపస్సు చెయ్యి, అలసిపోలేదు భృగు మహర్షి. చూడండి ఆ శ్రద్ధ, తండ్రి వాక్యం మీద అంత శ్రద్ధ అన్నమాట. మనమైతే అలసిపోతాం, ఇంకా నాకు ఈ జన్మలో జ్ఞానం రాదు, నాకు రాకపోతే ఎవరికి వస్తుంది జ్ఞానం అని అనుకున్నాడు భృగు. నేను తెలుసుకొని తీరాలి ఏమైనా సరే అన్నాడు. ఏమిటి మొదటిసారి వెళితే మళ్ళీ సతపో తప్యత అంటాడు, మళ్ళీ పితరం మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ తపస్సు అంటాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తపస్సు, ఏమిటండి ఇది? అసలు బ్రహ్మ అంటూ ఉన్నాడా నాన్నగారు అని అడగలే. బ్రహ్మ ఉన్నాడనే శ్రద్ధ, బ్రహ్మ అస్థి అస్థి అంటే కదా బ్రహ్మ అస్మి అవుతాను. మొదట బ్రహ్మ అస్థి జ్ఞానం, బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడని చెప్పి అటు స్వామిని వారు 12 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఖచ్చితంగా ఉండి ఉండాలి. ఏమోనండి ఆడు 12 సంవత్సరాలు చెప్తున్నారు, ఉన్నాడో లేదో మనకేం తెలుసు అన్నాడు అనుకోండి, ఇంకా వాడికి నేను బ్రహ్మని అనే జ్ఞానం ఎలా వస్తుంది? రాదు కదా. నేను బ్రహ్మని అనే జ్ఞానం రావాలంటే బ్రహ్మ ఉన్నాడు అని చెప్పే గురువు వాక్యాన్ని నమ్మాలి. గురువుగారు ఏం చెప్తున్నారు? బ్రహ్మ అస్థి, బ్రహ్మ అస్థి, బ్రహ్మ ఉన్నాడు, ఉనికి రూపంలో బ్రహ్మ ఉన్నాడని చెప్పి గురువుగారు గొంతు చించుకొని మరీ చెప్తున్నారు. స్టూడెంట్స్ వచ్చినా రాకపోయినా కుర్చీలు ఖాళీ ఉన్నా కార్పెట్ ఖాళీ ఉన్నా పాపం ఆయనకు మాత్రం రెస్ట్ లేకుండా చెప్తూనే ఉన్నారు కదా. తిరుగున్నప్పుడు వస్తారు స్టూడెంట్స్, లేకపోతే లేదు. గురువుగారు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఏం చెప్పాలి? బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడని చెప్తున్నారు 12 సంవత్సరాల నుంచి. 13వ సంవత్సరానికి కూడా ఎంటర్ అవుతున్నాం. కనుక అలా శ్రద్ధగా వినేవాళ్ళు ఒకరోజుకి నేనే బ్రహ్మాన్ని తెలుసుకునే అవకాశం లభిస్తుంది. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ నోయింగ్ దట్ ఐఎమ్ బ్రహ్మన్ ఇఫ్ ఐ సే బ్రహ్మన్ ఈజ్ దేర్. ఇఫ్ ఐ సే దెర్ ఈజ్ బ్రహ్మన్, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ నోయింగ్ ఐఎమ్ బ్రహ్మన్. అర్థమైందా? కనుక తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరం ఉపససార. మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు పితరం. తండ్రి దగ్గరికి వచ్చి ఉవాచ ఉపససార అధీహి భగవో బ్రహ్మేతి, నాకు బ్రహ్మాని గురించి చెప్పండి అన్నాడు. అనగానే ఏమిటి? నేను అనుకున్న విజ్ఞానం బ్రహ్మ కాదు అని చెప్పి అనుమానం వచ్చి నాకు ఆ బ్రహ్మని గురించి చెప్పండి నాన్నగారు అంటే, తగుం హోవాచ తండ్రికి చెప్తున్నాడు, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, నాయన ఆ బ్రహ్మాన్ని తెలుసుకో, మరలా తపస్సు చెయ్యి అన్నాడు. నీ చెప్పిన దాని మీదనే కాంటెంప్లేట్ చెయ్యి. యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతే యత్ ప్రయంత్యభి సంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి. అందుకని ఆ తపస్సే బ్రహ్మన్ నాయన. తపస్సే బ్రహ్మం అంటే ఏమిటి? నువ్వు చెయ్యగా 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 ఆ బ్రహ్మంలో నిలిచిపోతావు. అది తర్వాత విషయం వస్తున్నది, ఇప్పుడు చదువుతాం. 6వ అనువాకం. ఇక్కడ 6వ అనువాకంలోకి వెళ్ళే ముందు ఒక విషయం, మనుషులకి ఎక్కువగా మానసిక సమస్యలు, మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ అంటారు, మానసిక సమస్యలు. ఇప్పుడు మానసిక నిపుణులు ఎక్కువైపోయినారు కదండి, సైకియాట్రిస్టులు అందరూ. ఈ మానసికమైన సమస్యలు రావడానికి కారణం ఏమిటో తెలుసా? సరియైన జ్ఞానం లేకపోవడం. వారి గురించి, ప్రపంచాన్ని గురించి, ఆ పరమాత్ముని గురించి సరియైన జ్ఞానం, జ్ఞానం ఉన్నదండి. ఏం జ్ఞానం ఉంది? నేనున్నాను అనే జ్ఞానం ఉన్నది. నేను అత్తగారుగా ఉన్నాను, మామగారుగా ఉన్నాను, దేవుడు ఉన్నాడు, ఆయన స్వర్గంలో ఉన్నాడు, ఆయన నన్ను ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటాడు, ఈ ప్రపంచం అంతా ఉన్నది, నీ జ్ఞానం ఉన్నది. అది ఆ జ్ఞానం మానసిక సమస్యలను తొలగించదు. సరి అయిన జ్ఞానం ఉంటేనే ఈ మానసికమైనటువంటి బాధలు, భయం అన్నీ పోతాయి. అది జ్ఞానం రానంత వరకు, సరి అయిన జ్ఞానం రానంత వరకు, తాడు మీద పామును చూసి పాము జ్ఞానం వచ్చిందండి వాడికి. తాడు మీద పాముగా చూస్తున్నాడు. ఇప్పుడు సర్పజ్ఞానం అది. ఇప్పుడు ఆ సర్పజ్ఞానం సరి అయిన జ్ఞానమా, నిజమైన జ్ఞానమా, నిజమైన జ్ఞానం కాదా అంటే సరి అయిన జ్ఞానం కాదు, అది భ్రాంతి అన్నాం. సర్పజ్ఞానం సరి అయిన జ్ఞానం కాదు, అన్యథా గ్రహణం అంటారు దాన్ని. తాడును కూడా చూడకపోతే అగ్రహణం, తాడును చూసి పాము అనుకుంటే అన్యథా గ్రహణం, ఒకదాన్ని మరొకదానిగా అనుకోవడం. ఇప్పుడు అది జ్ఞానం అయినప్పటికీ కూడా సరియైన జ్ఞానం కాదు, భ్రాంతి జ్ఞానం అన్నాం. భ్రాంతి జ్ఞానమే మానసిక దౌర్బల్యానికి, మానసిక సమస్యలకు కారణం భ్రాంతి జ్ఞానం. అక్కడ ఎలా అయితే సర్పజ్ఞానం భ్రాంతి జ్ఞానమో, ఆ సర్పజ్ఞానం వల్ల, భ్రాంతి జ్ఞానం వల్ల భయపడుతున్నాడు, వణుకుతున్నాడు. అదేవిధంగా ఈ ప్రపంచాన్నంతా చూసి బ్రహ్మమని తెలుసుకోక వేరేగా అనుకుంటున్నాడు, బ్రహ్మం కాకుండా వేరేగా చూస్తున్నాడు. ఈ నామరూపాలు నిజమనుకొని చూడటం వల్ల, భ్రాంతి జ్ఞానం వల్ల అనేక సమస్యలతో బాధపడుతున్నాడు మనిషి. ఎలాగంటే అద్దం చూస్తున్నాం కదండి మనం, అద్దం చూసేటప్పుడు అద్దం ఎందుకు చూస్తాం? మన ముఖం చూసుకోవడానికి చూస్తాం. మీరు అద్దం ముందు నిల్చోగానే మీకు అద్దంలో ఏం కనపడుతుంది? మీ ప్రతిబింబ ముఖం కనపడుతుంది. ఇప్పుడు అక్కడ అద్దము ఉన్నది, ప్రతిబింబ ముఖం ఉన్నది, ఇక్కడ మీ ముఖం ఉన్నది, మూడున్నాయండి, అద్దం, ప్రతిబింబముఖం, బింబముఖం, ఒరిజినల్ ఫేస్. ఈ మూడింటిలో ఈ అద్దం చూడడం అనేటువంటి విషయంలో మన యొక్క ప్రాధాన్యమైనటువంటి ఇచ్ఛ ఏమిటి, కోరిక ఏమిటి? దేనికి చూస్తున్నాం అద్దంలోకి? మన నిజమైన ముఖం చూసుకోవడానికి. నిజమైన ముఖం చూసుకోవడానికి చూస్తున్నామా, ఇష్టపడతామా? నిజమైన ముఖం మీద మీకు ఇష్టమా, ప్రతిబింబ ముఖం మీద మీకు ఇష్టమా? నిజమైన ముఖం, అక్కడ ప్రతిబింబ ముఖం కనపడుతున్నప్పటికీ అది నిజం కాదు. నిజమైన ముఖం మీద బొట్టు పెట్టుకుంటారు, అక్కడ పెడతారు బొట్టు. ప్రతిబింబ ముఖం మీద పెడతారా బొట్టు? పెట్టరు, ఇక్కడ పెట్టుకుంటారు. అర్థమైందే? కనుక మీకు అద్దంలోనూ ఇష్టం లేదు, ప్రతిబింబ ముఖంలోనూ ఇష్టం లేదు. దేంట్లో ఇష్టం ఉన్నది? బింబముఖం. ఇక్కడ పూసుకుంటారు పౌడర్, ఇక్కడ పూయం కదా. కానీ ఒక అతను ఈ ముఖం చూసుకోకుండా, ఇక్కడ పూసుకోకుండా పౌడరు ప్రతిబింబ ముఖానికి పూస్తున్నాడు అనుకోండి, ప్రతిబింబ ముఖం అద్దంలో పౌడర్ పూస్తున్నాడు, అక్కడ బొట్టు పెడుతున్నాడు, అక్కడ తల దూవుతున్నాడు, వాడిని ఏమంటాం? ఏమంటారండి? పిచ్చివాడు అంటారు. అంటారా లేదా? ఇది అర్థమైంది కదా. ఇది దృష్టాంతం, దాష్టాంతం చెప్తా వినండి. ప్రపంచం అనే అద్దం, ఆత్మ నేను అనేక రూపాలుగా ప్రతిఫలిస్తున్నాను. ప్రపంచమనే అద్దంలో ఆత్మనైన నేను, అక్కడ బింబముఖం అన్నాం, ఇక్కడ ఆత్మ, అన్ని రూపాలలో నేను ప్రతిబింబిస్తున్నాను, నేను కనపడుతున్నాను. ఇప్పుడు ఆ శరీరం, ఆ రూపం నా యొక్క ప్రతిబింబం. ఈ శరీరం నా ఆత్మనైనటువంటి నా యొక్క ప్రతిబింబం. ప్రతి వస్తువు నా యొక్క ప్రతిరూపం. ఆత్మ, సచ్చిద్ ఆత్మ యొక్క ప్రతిరూపాలన్నీ కూడా, ఫ్యాన్ ఉన్నది 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 అనేటువంటిది నా ప్రతిరూపం. ఉనికి, ఎరుక అనేది నా ప్రతిరూపం. ప్రతి దాంట్లో కనపడుతూ ఉంటే ఆ ఉనికి ఎరుకని నేనే అని ఇక్కడ తెలుసుకోవాలా? ఇక్కడ తెలుసుకోకుండా అక్కడ కనపడుతున్న శరీరాలన్నీ ఏమిటి? ప్రతిబింబాలు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రతిబింబాల ద్వారా నేను ఆత్మనని నన్ను తెలుసుకోవలసింది పోయి మనం ఏం చేస్తున్నాం? ప్రతిబింబాలని సోకు చేస్తున్నాం. ప్రతిబింబాలను చూసుకుంటూ ప్రతిబింబానికి బొట్టు పెట్టి ప్రతిబింబాల కంటే ప్రతిబింబం నిజం అనుకుంటున్నాం. చూసారా? శరీరం, మనస్సు ఇవన్నీ కూడా ఆత్మని వ్యక్తం చేసే, నా ఆత్మస్వరూపాన్ని చూడటానికి ఇవి ఒక్క పరికరాలు నాకు. అద్దం పరికరం, ప్రతిబింబం సహాయం చేస్తుంది నాకు. దేనికి? నా నిజమైన ముఖాన్ని చూసుకోవడానికి. ఇది కొంచెం చాలా కష్టం, అర్థం చేసుకుంటే ఇంకంతే మోక్షం. ఓకే, దీన్నే వ్యంగ్య వ్యంజక భావ అంటారు. రివీలర్ అండ్ రివీల్డ్. అద్దం రివీలర్, రివీలర్ అది అంటే రివీల్ చేస్తోంది, తెలిసేటట్లు చేస్తోంది. ఏమిటి? నా ముఖాన్ని. ముఖం రివీల్డ్ అంటారు. వ్యంగ్య ఇది వ్యక్తమవుతోంది అద్దం వల్ల. కనుక అద్దం లేకుండా మీరు ముఖం మీరు చూసుకోగలరా? ఎంత గొప్పవాడైనా సరే, ఎంత సుందరాంగి అయినా కూడా, వరల్డ్ మిస్ యూనివర్స్ అయినా కూడా తన ముఖాన్ని తాను చూసుకోలేదండి. అద్దం కావాలి. అదేవిధంగా ఆత్మ తనను తాను తెలుసుకోలేదు. శరీరం లేకుండా, మనస్సు బుద్ధి లేకుండా ఆత్మ నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పలేదు. ఎలాగైతే మీరు అద్దం లేకపోతే మీ ముఖం చూసుకోలేరో, ముఖం ఎక్కడున్నదండి? ఎంత దూరంగా ఉంది మీకు మీ ముఖం? ఎంత దూరం ఏమిటండి, నాయనే కదా ముఖం. అయినప్పటికీ మీరు చూసుకోలేరు. అదేవిధంగా నేను బ్రహ్మమే అయి ఉన్నప్పటికీ కూడా నేను బ్రహ్మాన్ని అని నేను చెప్పాలి అంటే, ఆ జ్ఞానం కావాలి అంటే, నాకు ఈ శరీరం మనస్సు అనేటటువంటి ఒక అద్దం పరికరం కావాలి. కనుక ఈ ప్రపంచం అంతా అద్దం లాంటిది. వ్యంజక రివీలర్ ఎలా రివీల్ చేస్తుంది? అది ఉనికి ఎరుక రూపంలో రివీల్ చేస్తుంది, ఇన్క్లూడింగ్ బాడీ మైండ్ కాంప్లెక్స్, దిస్ బాడీ మైండ్ కాంప్లెక్స్. కనుక వ్యంజక అన్నారు. ప్రతి శరీరం ఎ రివీలర్, ఎవ్రీ బాడీ ఎవ్రీ బడీ, ప్రతి ఒక్కరూ, ప్రతి శరీరం, ప్రతి వస్తువు. అద్దాల మేడలోకి వెళ్ళి అన్ని ప్రతిబింబాలు చూస్తారు. ఆహా ఎంత బాగున్నాను అంటారా? అద్దాల్లో ఉన్న ప్రతిబింబాలు ముఖ్యమా, ఆ కనపడుతున్నవాడు ముఖ్యమా అండి? ఇది మాత్రం బాగా తెలుసు. ఆత్మ దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఆత్మనని తెలుసుకోకుండా మనం ప్రతిబింబాల్లో ఇష్టపడుతున్నాం. ఇందాక ఏం చెప్పారు? ప్రతిబింబానికి బొట్టు పెట్టేవాడు, ప్రతిబింబానికి పౌడర్ పూసేవాడు, ప్రతిబింబానికి తల దువ్వేవాడు, పిచ్చివాడు అన్నాం. ఇప్పుడు ఆత్మను తెలుసుకోకుండా ఆత్మ ప్రతిబింబాలైనటువంటి శరీరాలన్నీ కూడా నిజమనుకునేవాడు పిచ్చివాడా కాదా? దేర్ఫర్ ఎవ్రీ అజ్ఞాని ఈజ్ ఎ మెంటల్. అందుకే శంకరాచార్యుల వారు అన్నారు, సర్వం ప్రపంచం భ్రాంతిమయం అన్నారు. ఒక జ్ఞాని మాత్రమేనండి, సరి అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఒక జ్ఞాని. అందరూ అజ్ఞానమనే ఆ భ్రాంతిలో ఉండి అది సత్యం అనుకొని సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి, జన్మల తరబడి ఆ జీవితాన్ని జీవిస్తున్నారంటే, ప్రతి మనిషి ఒక అబద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, అనృతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. సత్యమైన జీవితాన్ని ఎవరు జీవించడం లేదు, జ్ఞాని తప్ప. అద్దంలో ముఖం చూసి ప్రతిబింబ ముఖానికి షోకు చేస్తే ఎంత నవ్వారు మీరు? భగవంతుడు అలా నవ్వుతున్నాడు ప్రతి అజ్ఞానిని చూసి. జ్ఞానీతు ఆత్మైవ మే మతం అన్నాడు కృష్ణ పరమాత్మ. కనుక భగవంతుడికి ఎవరండి ప్రీతిపాత్రులు చెప్పండి మీరే. కనుక మనకు అర్థమైనా కాకపోయినా నాలుగు నాలుగే, నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది, మీకు అర్థమైనా కాకపోయినా అవునా కాదా? సత్యం సత్యమే. గురువుగారు 15 సంవత్సరాలు మాట్లాడవచ్చు, 20 సంవత్సరాలు మాట్లాడవచ్చు, 30 సంవత్సరాలు మాట్లాడవచ్చు, మనకు అర్థం కానంత మాత్రాన అది అసత్యం అవుతుందా? కాదు కదా. కనుక సత్యం సత్యమే. కనుక గురువుగారు మాట్లాడే మాటలు గురువుగారివా? గురువుగారివి కాదే, శాస్త్రానివి. శాస్త్రం దైవవాక్కు. దేవుడు అసత్యం చెప్తాడా? చెప్పడు కదా. కనుక ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, భృగు యొక్క శ్రద్ధ గురించి చెప్తున్నాను. నాకు అర్థం కానంత మాత్రాన శాస్త్రాన్ని వమ్ము చేయలేం కదా, సత్యం సత్యం కాకుండా పోదు కదా. కనుక ప్రపంచం అనే అద్దంలో నా ప్రతిబింబాలను చూసుకుంటూ ప్రతిబింబాలు నిజం అనుకుంటున్నాను, ఆ ప్రతిబింబాలు నా ఆత్మనైనటువంటి నావే అని చెప్పి తెలుసుకోవాల్సింది పోయి, ప్రతిబింబాలకు ప్రధానంగా ఇచ్చి ప్రతిబింబాలు నిజం అనుకుంటూ ప్రతిబింబాల యొక్క జన వ్యాధి జరా మరణాలు సత్యం అనుకుంటున్నానే కానీ ఆ ప్రతిబింబాలన్నీ కూడా నిజం కాదు. ఏది సత్యం అంటే ఆ ఉనికి ఎరుక అనేటువంటిది సత్యం అని తెలుసుకోవాలి. ముఖం లేకపోతే ప్రతిబింబం ఏర్పడుతుందా? ఏర్పడదు కదా. అదేవిధంగా ఆత్మ లేకపోతే ఈ శరీరం ఉంటుందా? ఆత్మ లేకుండా ఈ శరీరం ఉన్నదా? ఆత్మ లేకుండా ఈ పుష్పం ఉంటుందా? ఈ పుష్పంలో ఆత్మ ఉన్నదా లేదా? ఉనికి రూపంలో ఉన్నది ఆత్మ. ఆత్మ ఇక్కడ లేదు అంటే ఆత్మ సర్వత్రా లేదనే అర్థం వస్తుంది. ఆత్మ సర్వగత, సర్వగత అంటే అంతటా ఉన్నది. అంతటా ఉంటే ఈ పుష్పంలో ఉండి ఉండాలి. పుష్పంలో ఏ రూపంలో ఉన్నది? పుష్పం ఉన్నది అనే రూపంలో ఉన్నది. ఫ్లవర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈజ్నెస్. కనుక ప్రతి ఒక్క వస్తువులో ఈజ్నెస్, ఉనికి రూపంలో ఉన్న ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచం అనే అర్థం ఉనికిని తెలుసుకోవడానికి ఒక సాధనం. కనుక ఈ ప్రపంచం చూసి మీరు ఏం తెలుసుకోవాలి ఇప్పుడు? ఇది ఒక అద్దం లాంటిది. అహం బ్రహ్మ, ప్రపంచం రివీలర్, ఐఎమ్ రివీల్డ్. నేను ప్రపంచం ద్వారా, శరీరం ద్వారా నేనేం చెప్పగలుగుతున్నాను? విజ్ఞానం ద్వారా బ్రహ్మ ఇతి అని చెప్పగలను. ఈ బుద్ధే లేకపోతే, మనస్సే లేకపోతే, శరీరమే లేకపోతే బ్రహ్మ అస్థి అని ఎవరండి చెప్పగలుగుతాడు? బ్రహ్మ అస్మి అని ఎవరు చెప్పగలుగుతాడు? ముఖమే అర్థమే లేకపోతే ప్రతిబింబ ముఖం ఎక్కడుంటుంది? తన ముఖాన్ని తను ఎలా చూసుకుంటాడు? బొట్టు ఎలా పెట్టుకుంటాడు? తల ఎలా దువ్వుకుంటాడు? ముఖంలో మరకలు ఎక్కడైనా ఏమిది ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అదేవిధంగా శుద్ధమైన బ్రహ్మానికి తాను తను తెలుసుకోవాలంటే అద్దం లాంటి ఈ యొక్క శరీరాలు ప్రపంచం కావాలి. ఇది ఒక అద్దం లాంటిదండి శరీరం. శరీరం ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలే ఈ పాయింట్. 15 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఐఎమ్ టెల్లింగ్. అది మీ అదృష్టం ఇక్కడ. కనుక రివీలర్ రివీల్డ్. కనుక ఈ శరీరం ప్రపంచం అంతా కూడా నందనవనం, సుందరం, వండర్ఫుల్. దిస్ ఇస్ ద రివీలర్. నన్ను, ఆత్మస్వరూపాన్ని వ్యక్తం చేసుకోవడానికి నాకు సహాయపడుతోంది ప్రపంచం. ప్రతి వస్తువు ఈశావాస్యామిదగ్గ సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈశావాస్యమిదం సర్వం, ఆత్మస్వరూపం సర్వం అన్నారు. ఆత్మ ఎక్కడ లేదండి ఇప్పుడు? ఆత్మ ఎక్కడుంది అని అడిగేవాడే ఆత్మ. కనుక శాస్త్రం అంత విషయాన్ని చెప్తూ ఉంటే వ్యక్తి ఎలా సమయాన్ని అనాత్మ వైపు మరల్చగలుగుతాడు? అసలు భ్రాంతి వలనే కదా వెళుతున్నాడు. నైట్కి తయారవుతున్నారు అందరూ, 12 గంటల ప్రోగ్రాం కోసం తయారవుతున్నారు. కనుక జ్ఞానం వచ్చిన తర్వాత ఈ ప్రపంచం సుందర నందన వనం. జ్ఞానం రాకపోతే ఇదే ప్రపంచం, ఇదే నామరూపాలు భయానకం అన్నారు. అర్థమైందా? ఈ శరీరాలు బుడగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నాలో ఆత్మ, ఆత్మలో ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఆనందం బ్రహ్మ, అసలు బ్రహ్మస్థితికి వస్తున్నాం. 6వ అనువాకం.
ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందో బ్రహ్మేతి వ్యజానా, ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే, ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే, ఆనందేన జాతాని జీవంతి. ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి, ప్రయంత్యభిసంవిశంతీతి.
ఇంకా తద్విజ్ఞాయ పునరేవ వరుణం లేదు. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. ఇప్పుడు తండ్రి చెప్పిన తర్వాత మరలా నాయన తపస్సు చేయనప్పుడు భృగు వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేసి 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 అంటే ఆలోచన చేయగా చేయగా ఆనందం బ్రహ్మ ఇది విజానాత్, విజానాత్ తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? ఆనందమే బ్రహ్మ అని తెలుసుకున్నాడు. ఇక్కడ ఆనందం బ్రహ్మ అంటే ఏమి ఆనందం అన్నారు. ఇంగ్లీష్లో మనం చెప్తామే హ్యాపీనెస్ అనేది కాదండి, సుఖం అనేది హ్యాపీనెస్. ఆనందానికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషనే లేదు. అర్థమైందా? హ్యాపీనెస్ అంటే ఏమిటి? సుఖం అని అర్థం. సుఖం అనేటువంటిది విషయానందం, ఎక్స్పీరియన్షియల్ హ్యాపీనెస్. సుఖం అనుభవ ఆనందం. అది సుఖం అనేది ఏమిటి? అనుభవ ఆనందం. కనుక ఆనందానికి ట్రాన్స్లేషన్ ఏంటంటే ఆనందమే. ఆనందానికి అనువాదం ఆనందమే. సుఖం అనేది హ్యాపీనెస్, కానీ ఆనందం అనే దానికి హ్యాపీనెస్ అనేది లేదు. సుఖం అనేది హ్యాపీనెస్ అని, బ్లిస్ అని అంటారు. అర్థమైందా? మరి ఈ ఆనందం బ్రహ్మ అంటే ఏమిటి అంటే స్వరూప ఆనందం అన్నారు. విషయ ఆనందం అనేది లేదండి. ఇప్పుడు అద్దంలో ముఖం చూసుకున్నారు, ప్రతిబింబ ముఖాలు ఉన్నాయా అండి? ఆంధ్రాలో గుళ్ళు ఉంటాయి చూసారా, అద్దాల మేడ ఉంటుంది. అద్దాల మేడలోకి ఎప్పుడైనా వెళ్ళారా? నాకు ఇష్టమైనది అది గుళ్ళు ఎక్కువ. అద్దాల మేడలోకి వెళితే మీరు మధ్యలో నుంచుంటే మీ అనేక రూపాలు కనపడతాయి. ఎన్ని అద్దాలు ఉన్నాయో అన్ని అద్దాల్లో అన్ని రూపాలు కనపడతాయి. అవన్నీ నిజమా? కాదు. అదేవిధంగా ఉన్నది ఒక్క వ్యక్తి అనేక రూపాలుగా కనపడుతున్నట్లుగా ఆనందస్వరూపం బ్రహ్మే సుఖరూపంగా అన్నింటిలో కనపడుతున్నాడు. మీరు అనుభవించే సుఖం ఆ ఆనంద స్వరూపానందం యొక్క ఒక్క నీటి బొట్టు లాంటిది, తుంపర. నీటి బొట్టు కూడా కాదండి, తుంపర. చలికాలంలో మంచు పడుతుండు చూసారు, తుంపర. అది వర్షము కాదు, మంచు కాదు, తుంపర పడుతుంటుంది. కనుక మనం అనుభవించే సుఖాలన్నీ కూడా ఆనందం యొక్క తుంపర. ఇప్పుడు ఆ తుంపర అనేటువంటిది, నీటి తుంపర, నీటి యొక్క స్వరూపమే కదా. తుంపర అనేటువంటిది నీటి స్వరూపమా కాదా? అదేవిధంగా ఆనంద స్వరూపం, స్వరూపానందం యొక్క తుంపరే సుఖం. మీకు తుంపరలో సత్యం ఏమిటండి? తుంపరలో యొక్క సత్య స్వరూపం ఏమిటది? నీరు. తుంపర అనేది ఏదన్నా వస్తూ ఉన్నదా? తుంపర అంటే ఏమిటండి? నీరే కదా. అదేవిధంగా సుఖం అని మీకు పేరు ఇచ్చారు చూసారా, ఆ సుఖం అనేది ఆనందానికి మరొక పేరు. కనుక ఆత్మానందమే విషయానందంగా కనపడుతున్నది. కనుక విషయంలో ఆనందం లేదండి, విషయంలో ఆనందం లేదు. మ్యూజిషియన్ పాడుతూ ఉంటే, మ్యూజిక్ సీజన్ కదండి ఇప్పుడు, మ్యూజిషియన్ పాడుతూ ఉంటే చప్పట్లు కొడతారు, శభాష్ శభాష్ అంటారు, చాలా బాగుంది అంటారు, ఎక్సలెంట్ అంటారు. రెండు రోజులను, రెండు రోజులు అదే పొజిషన్ ప్రోగ్రామ్, వేరే కీర్తనలు పాడతాడు, ఆయన ప్రోగ్రామే. ఎక్సలెంట్ అన్నావు కదా, రెండు రోజులు విను, మూడో రోజు విను, నాలుగో రోజు వెళ్తావా? ఏ ఎందుకని? దాన్ని అయిష్టపడతావు. కనుక విషయంలో లేదు సుఖం. ఆయన సుఖం ఇచ్చేవాడైతే ఆ సంగీతంలో నాలుగు రోజులు అదే రకంగా ఉండాలి కదండి సుఖం. మొదటి రోజు చాలా బాగుంది, అటెన్షన్గా విన్నావు. రెండో రోజు కొంచెం ఇట్లా, మూడో రోజు, నాలుగో రోజు ఇలా చేయబెట్టుకుని నిద్రపోతూ వింటాం. ఏమైందిరా, ఫస్ట్ రోజు బాగా విన్నావు కదా అంటే ఆయనే కదండి పాడేదండి. అది తారతమ్యం. విషయానందంలో తారతమ్యం ఉంటుంది. అది సత్యం కాదు, ఆత్మానందమే సత్యం అని తెలుసుకోవాలి. అది ఆనందం బ్రహ్మ అనేది ఇక్కడ స్వరూపానందం. ఇక్కడ ఆనందమయ కోశాన్ని గురించి మనం మాట్లాడటం లేదు. ఆనందమయ కోశం అనేది కూడా, కోశానందం కూడా ఆత్మానందం యొక్క ప్రతిబింబమే. అది ప్రియమోద ప్రమోద అని చదివాం బ్రహ్మానందవల్లిలో. ప్రియమోద ప్రమోద అనేటువంటివి కూడా ఏమిటి, స్వరూపం ఆనందం యొక్క అవి తుంపరలు. ప్రియం అనేది ఒక తుంపర, మోద అనేది ఒక తుంపర, ఆనందం యొక్క తుంపర. తుంపర అంటే తెలుసు కదా, చాలా రోజులైంది మర్చిపోయినారేమో తెలుగు, నాకు కూడా జ్ఞాపకం వచ్చింది చాలా రోజుల తర్వాత. తుంపర అంటే నీటి తుంపర, నీటి తుంపరలాగా ప్రియ హ్యాపీ, మోద హ్యాపియర్, ప్రమోద హ్యాపీయెస్ట్. ఇప్పుడు 12 o'clock హ్యాపీయెస్ట్ డే ఆఫ్ టుమారో మార్నింగ్ డోసా ఆఫ్ అన్నారు. ఎక్కడికి పోయిందో హ్యాపీయెస్ట్ అన్నారు. కనుక హ్యాపీ హ్యాపీయర్ హ్యాపీయెస్ట్, ధోని రన్స్ చేసేటప్పుడు హ్యాపీయెస్ట్, నిన్న రన్స్ చేస్తూ ఉంటే ఆహా గెలుస్తాం అనుకున్నారు పాపం. ఈ లోపల ఏమైంది, హ్యాపీయెస్ట్ కాస్త హ్యాపీయర్ అయిపోయి, హ్యాపీ అయిపోయి సార్వ్ అయిపోయింది. కనుక విషయానందం ఉందండి, క్రికెట్ అనేది విషయానందం. అదే క్రికెట్ మ్యాచ్ ఎందుకని నీకు అలా బాధనిస్తున్నది అక్కడక్కడ అంటే, అది ప్రతిబింబానందం. ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మానందం యొక్క తుంపర అన్నారు. ఆనందం పోయింది కదా, క్రాకర్స్ అన్ని కొనిపెట్టుకున్నారు కదా, కాల్చడానికి లేకుండా పోయింది కదా, ఒక్క శబ్దం లేదు తుష్. అందరు క్రాకర్స్ కొని పెట్టుకున్నారు కాల్చడానికి, రెడీగా ఇండియా గెలుస్తుందేమోనని. పోయింది ఆనందం, తుస్సును పోయింది ఆనందం. ఏమిటయ్యా అంటే, విషయానందం అంతేనండి సోపాధిక ఆనందం. ధోని క్రికెట్ ఉపాధి రూప ఆనందం విషయానందం. సోపాధి ఏదో ఒక ఉపాధి మీద ఆధారపడే ఆనందం సోపాధిక ఆనందం. భార్య వల్ల వచ్చే ఆనందం సోపాధిక ఆనందం, భర్త వల్ల వచ్చే ఆనందం సోపాధిక ఆనందం, పిల్లల వల్ల వచ్చే ఆనందం సోపాధిక ఆనందం, కోడలు మనవళ్ళు మనవరాళ్ళు కూతుళ్ళు వాళ్ళందరి వల్ల వచ్చే ఆనందం విషయానందం సోపాధిక ఆనందం. స్వరూపానందం నిరుపాధిక ఆనందం, దేని మీద ఆధారపడదది. కనుక ఇప్పుడు మీకు నిరుపాధిక ఆనందం, స్వతంత్ర ఆనందం, బింబానందం, ఎప్పుడూ ఒకే రకంగా ఉండే ఆనందం కావాలా? వస్తూ పోతూ ఉండే ఆనందం, ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు, అటువంటి ఆనందం కావాలా మీకు? ఏ ఆనందం కావాలి నిర్ణయించుకోండి జాగ్రత్తగా. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, శాస్త్రం చదివితే నిరుపాధిక బ్రహ్మానందం తెలుసుకుంటాం. ఎవరు ఆ నిరుపాధిక బ్రహ్మానందం? నేనే, నా స్వరూపమే. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏం కష్టపడక్కర్లేదు, దేనికోసం ఆయాసపడక్కర్లేదు, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, అది నేనే అన్నారు. అలా తెలుసుకొని ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే, ఆనందం వలనే ఈ జీవరాశులన్నీ కూడా పుడుతున్నాయి, బ్రహ్మం వలనే పుడుతున్నాయి, బ్రహ్మం వలనే ఉంటున్నాయి. ఆనందో బ్రహ్మ, ఆనందం బ్రహ్మ వలనే పుడుతున్నాయి, ఆనందం బ్రహ్మ వలనే జీవిస్తున్నాయి, ఆనందం బ్రహ్మ వలనే కలిసిపోతున్నాయి అందులోనే. అందుకని నిద్రలో అండి, అది నిరుపాధిక ఆనందమా సోపాధిక ఆనందమా? నిద్రానందం, నిద్రానందం బ్రహ్మానందం అండి. కొంతమందికి పేర్లు పెడతారు బ్రహ్మానందం అని, వాడికి బ్రహ్మ తెలియదు ఆనందము తెలియదు. బ్రహ్మానందం నిద్రానందం ఒకటే అన్నారు. మనకు నిద్రలో మంచి ఆనందాన్ని అనుభవిస్తారు, ఏమీ తెలియకుండా అనుభవిస్తారు. అక్కడ మీరు ఆనందంగా ఉండడానికి ఏ వస్తువు కారణం అండి? ఏ వస్తువు కారణం మీకు ఆ నిద్రలో ఆనందానికి చెప్పండి. ఫలానా వస్తువు వల్ల నేను ఆనందంగా ఉన్నానని చెప్పండి. ఇప్పుడు చెప్పగలరా? ఇంటికి వెళ్ళి పుస్తకం లిస్టు రాయండి, ఫలానా వస్తువు వల్ల నేను నిద్రలో ఆనందంగా ఉన్నాను చెప్పండి. అసలు ఏ వస్తువు ఉన్నదని నీకు తెలియదే, ఏ వస్తువు వల్ల నువ్వు ఆనందంగా ఉన్నాను చెప్తావు? కొన్ని నిద్ర లేచిన తర్వాత చెప్తావా అంటే నేను హాయిగా నిద్రపోయినాను అన్నాడు. చాలా కలలు కంటూ హాయిగా నిద్రపోయినావా, కలలే లేకుండా ఏమీ తెలియకుండా నిద్రపోయినావా? ఎప్పుడు తింటారు హాయిగా నిద్రపోయినాను అన్నప్పుడు ఏం గుర్తు పెట్టుకొని హాయిగా నిద్రపోయినారు? అది హాయ్, ఏమి గుర్తు లేకుండా ఉండడమే హాయ్. అంటే నిరుపాధిక ఆనందం. ఒక వస్తువు సహాయం లేకుండా, శరీరం తెలియదు, మనస్సు తెలియదు, నేను ఎక్కడున్నానో తెలియదు, నా ఇంట్లో వస్తువులు తెలియదు, ఈ ప్రపంచం ఎక్కడుందో తెలియదు, క్రికెట్ మ్యాచ్లో ఓడిపోయినానని తెలియదు. అందుకని అది నిరుపాధిక ఆనందం. అప్పుడేమంటారండి స్వామిని రోజు నిద్రపోమ్మంటారా? అప్పుడెప్పుడు నిరుపాధిక ఆనందానికి నిద్రపోతూ ఉంటే నిరుపాధిక ఆనందంలో ఉంటాను. అవసరం లేదు. నిద్ర లేచిన తర్వాత కూడా నువ్వు గ్రహిస్తున్నావు కదా, అహం సుఖం అస్వాప్సం నకించిది అవేదీశం అన్నారు. నాకేమీ తెలియదు, నేను హాయిగా నిద్రపోయినాను అన్నట్లు కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నేను ఆనంద స్వరూపాన్ని అని తెలుసుకో, అంతే. అందుకని శరీరం, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా నేను ఆనంద స్వరూపాన్ని, ఎందుకంటే నేను పారమార్థిక సత్యం, ఇవి వ్యావహారిక సత్యం అని తెలుసుకో అన్నారు. అందుకని ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి బ్రహ్మ అంటే, సత్ చిత్ ఆనంద. సత్ అంటే ఉనికి, అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఉనికి. ఉనికి అంటే ఏమిటంటే ఉన్నాను అనే దానికి షార్ట్ ఫామ్ ఉనికి. ఉన్నాను అంటున్నారు చూసారా, దానికి షార్ట్ ఫామ్ అబ్రివియేషన్ ఉనికి. నాకు తెలుసు అంటారు చూసారా, నాకు తెలుసు. ఐఆమ్ అంటాం ఇంగ్లీష్లో, నా ఉనికి, నేను ఉన్నాను, ఐఆమ్. నాకు తెలుసు, ఐ నో, ఐ నో, నాకు తెలుసు. దాన్ని ఎరుక అంటారు. తెలుసు దానికి ఎరుక అనేటువంటి పదం. ఉనికి, ఎరుక. నేను ఉన్నాను, నాకు తెలుసు. ఆ ఉన్నాను, ఉనికి, ఎరుకే ఆనంద స్వరూపం. ఉనికి, ఎరుక, ఆనందం. ఉనికి ఈజ్ ఈక్వల్ టు ఎరుక, ఈజ్ ఈక్వల్ టు ఆనందం. సత్ ఈజ్ ఈక్వల్ టు చిత్, ఈజ్ ఈక్వల్ టు ఆనంద. సత్యం, జ్ఞానం, అనంతం. ఎక్కడ విన్నాం ఈ పదాలు? క్రిందటి వల్లిలోనే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్యం అంటే సత్, చైతన్యం అంటే జ్ఞానం అంటే చిత్, ఆనందం అంటే ఆనందం. అనంతం, అనంతం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ. కనుక సత్తు చిత్తు ఆనందం. నేను ఎవరిని ఇప్పుడు? సత్తు చిత్తు ఆనందం ఈ శరీరంలో ఉన్నాను, శరీరంలో లభిస్తున్నాను, అంతటా లభిస్తున్నాను, ఇక్కడ లభిస్తున్నాను. నేను ఎక్కడ ఉన్నాను అంటే నేను ఎక్కడ లేను, అంతటా ఉన్నాను. కనుక ఈ సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఈ మూడు కూడా శరీరం యొక్క వికారము కాదు, శరీర భాగము కాదు, శరీరం మాత్రమే ఉండేది కాదు. శరీరంలోనూ ఉంటుంది, శరీరం బయట ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంటుంది. దీని గురించి ఇంకా కొంచెం విశ్లేషణ చేసి తెలుసుకుంటే మనకు ఆ బ్రహ్మస్వరూపాన్ని గురించి మరింత అవగాహన ఏర్పడుతుంది. కనుక వచ్చేవారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః.